గురు ప్రసాద్ గారు
అయ్యో అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టికిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమలేకుండానట్లు ఒడే కట్టి ఒంటెను మింగువారు మీరే. ప్రెసిడెంట్ సార్,
25-26 వచనాలు సంపత్ గారు.
సార్ ప్రేజ్ రాడ్ సార్.
ప్రజల సమయం తీసుకో.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వీరి గినేయ పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గురుడి పరిచయుడ గినేయ పల్లెమును వెలుపల శుద్ధి ఎగినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. సార్ వందనాలు సార్.
27-28 వచనాలు కొండారెడ్డి గారు.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడుచున్నవి గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు ఎలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు.
29-30-31 వచనాలు సిస్టర్ బ్యూలా వెంకట్ గారు.
బ్రదర్ ప్రైజ్ లేడ్ అండి.
థ్యాంక్
యూ అండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిషయులారా, మీరు పరిసయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినాలలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందుచేతనే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకుంటున్నారు. బ్రదర్ ప్రైజ్ లోడండి.
32-33-34 వచనాలు షామ్యూల్ బ్రదర్.
వందనాలు సార్. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకుందురు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు.
35-36 వచనాలు బ్రదర్ తిమోతి గారు.
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకీయ కుమారుడగు జక్రయ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ సార్.
37-39 వచనాలు మట్టి ప్రసాద్ గారు.
బ్రదర్ సమయం ఎరుసలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్న వలనని ఇంటిని గాని మీరు వల్లకపోతరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ప్రజలు అడ్డు
ప్రైజ్ లార్డ్ బ్రదర్. చక్కగా స్పష్టంగా వాక్యించాలనటువంటి స్టడీ టీమ్ సభ్యులకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ ఉదయ కాల సమయంలో దేవ మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈరోజు దేవ మరి ఉదయం మీ సన్నిధానంలో నాయన గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవ మరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా కృప చూపించండి, సహాయం దయచేయండి. మీ సన్నిధిని దేవ మా మధ్య ఉంచమని సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క లేఖనాలను మీరు ఏ ఉద్దేశంతో మా కొరకు లిఖించారో ఆ మీ ఉద్దేశాన్ని సరిగ్గా గ్రహించడానికి, దేవ గ్రహించినటువంటి ఆ వాక్యానుసారం మేము జీవించడానికి మా అందరికీ సహాయం దయచేయమని వేడుకుంటూ మీ సన్నిధిని మా మధ్యకి ఆహ్వానిస్తా ఉన్నాం. మంచి విషయాలను డిస్కస్ చేయడానికి చాలా కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, స్టడీ టీం వారికి ప్రత్యేకంగా పార్టిసిపేట్ మిగతా సభ్యులందరికీ మీకు కూడా మరి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు కూడా మీ యొక్క ఆలోచనలు, వాక్యంలో ఉన్నటువంటి మీ యొక్క ఉద్దేశాలు చక్కగా ఎప్పటికప్పుడు పంచుకోవడానికి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రైట్, ఈరోజు మనం బైబిల్ స్టడీలోకి వెళ్తా ఉన్నాం. మొదటిగా కొరివు ప్రసాద్ గారు మొదటి మూడు మీ 23-24 వచనాలు మీ యొక్క సొంత మాటలో చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ప్రభువారు 23 వచనములో అయ్యో అంటూ విచారముతో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలో సోపులో జీలకర్రలో పదవి వంతిస్తారు కాని ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టారు. అయితే వాటిని చేస్తూ వీటిని ప్రాముఖ్యంగా చేయాలి అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. రెండవది, అందులైన మార్గదర్శకులారా అంటూ దోమ లేకుండా మీరు ప్రజల నుంచి అన్ని ఒడేయగడతారు గాని, అంటే తీసుకుంటారు గాని, ఒంటెను మింగేవారు మీరే అంటూ ప్రభు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సార్. ప్రైజ్ రాదు సార్.
ఓకే బ్రదర్, ప్రైజ్ రాదు. నెక్స్ట్ సంపత్ గారు 25 వచనాలు మీ సొంత మాటలో చెప్పాలి
సార్. ప్రైజ్ రాదు సార్. బ్రదర్ సార్, 25 వచనంలో సార్, బయటకు పవిత్రంగా కనిపిస్తారు కానీ లోపల వాళ్ళకి హృదయం ఎట్టుంటది అంటే లోపము, దురాశతో నీది ఉంటదని అర్థమైంది సార్. అలా కాకుండా 26 వచనంలో మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలనేసి నాకు బోధపడింది సార్. థ్యాంక్ యూ
బ్రదర్. మీకు ఏం అర్థమైంది అన్నది ఈ స్టేజ్ లో అడగట్లేదు, అక్కడ ఉన్నటువంటివే మీ యొక్క సొంత మాటల్లోకి చెప్పాలి. సారాంశం చెప్తున్నట్టున్నారు మీరు, అట్లా కాదు. మీ సొంత భాషలో ఉన్నటువంటి వాక్యాలని మీ సాధారణ వ్యవహారిక భాషలోకి మార్చాలి.
సరే సార్, నా సొంత వాక్యంలో అయితే సార్, మన బయట పవిత్రంగా ఉన్నట్టు ఉంటుంది సార్, కానీ హృదయం శుద్ధిగా ఉండదు సార్. హృదయం అనేది శుద్ధిగా కనపరచుకోవాలనేసి వాక్యం అర్థమైంది.
నెక్స్ట్ కొండారెడ్డి గారు.
ప్రైజ్ లార్డ్ సార్.
బ్రదర్ ప్రైజ్ లార్డ్.
27-28 వచనాల్లో కపట భక్తులైనటువంటి పరిసయ్యుల శాస్త్రులు సున్నం కొట్టినటువంటి సమాధులు ఎలాగైతే బయటికి శృంగారంగా అందంగా కనబడేటట్టున్నా లోన దుర్గంధం, వాసన కూలినటువంటిది ఉంటుందో, వాళ్ళ బయటికి కూడా అలాగనే కనపడతారు కానీ లోన అన్యాయం, అపవిత్రత, ఆక్రమణతో నిండి ఉంటారని బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్.
ఓకే బ్రదర్. నెక్స్ట్ బ్యూలా వెంకట్ గారు.
బ్రదర్ ప్రైజ్ లేడండి.
సిస్టర్ గారు ప్రైజ్.
థ్యాంక్ యూ బ్రదర్. పైన కంటిన్యూషన్ గానీ 29 కూడా ఇలాగే అంటున్నారు, అయ్యో వేషధారులు అయిన శాస్త్రులారా అనేసి పరిసయ్యుల్ని ఇక్కడ వాళ్లతోని మాట్లాడుతున్నట్లుగా, మీరు ప్రవక్తల సమాధులు కట్టించు అంటే మీరు ఆల్రెడీ ఉన్న సమాధులు ఇంకా కట్టించు, వాటిని ఇంకా నీతిమంతుల గోరీలను అలంకరించు అంటే శృంగారించు. మనము మన అంటే ఇక్కడ పుట్టినోట్లో ఏమని ఉందంటే మన అంటే మేము, లేకపోతే మా పితృల దినాలలో ఆ రోజుల్లో ఉండిన ఎడల
ఒకవేళ మేము ఆ దినాల్లో ఉంటే ప్రవక్తల మరణాల విషయంలో, అంటే ఇక్కడ ఫుట్నోట్ లో మూడవ దానికి ఏంటంటే రక్త విషయంలో అని ఉంది బ్రదర్, వారితో పాలివారమై ఉండకపోదుము, మేము మంచి వారమై ఉంటామని ఉండకపోదుము అని చెప్పుకుంటారంట బ్రదర్. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకుంటున్నారు. అంటే ఒకవేళ మీరు ప్రవక్తల చంపిన వారు కుమారులు
ఉంటారు, మీరు వివరంలోకి వెళ్ళొద్దు, ప్లెయిన్ గా టెక్స్ట్ మీ సొంత భాషలో చెప్పాలి. మీరు వివరంలోకి వెళ్తున్నట్టున్నారు, కంటిన్యూ చేయండి సిస్టర్.
ఆ బ్రదర్ అయిందండి బ్రదర్, అది 31 వరకు.
ఓకే, నెక్స్ట్ శామ్యూయల్ బ్రదర్, 32 వచనాలు.
సార్ వందనాలు సార్. 32 వచనం నుంచి మీరును అన్న చోట 29 వచనంలో కోట్ చేసిన వేషధారులైన శాస్త్రులు పరిశైల గురించి ప్రభు మాట్లాడుతూ మీ నాన్న వాళ్ళ భాగం మీరు పూర్తి చేయండి, సర్పాలరా పాములారా, పాము సంతానమా, నరశిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు, అందుకోసమే నేను మీ వద్దకి ప్రవక్తల్ని జ్ఞానుల్ని శాస్త్రుల్ని పంపుతా ఉన్నాను, మీరు దాంట్లో కొంతమందిని చంపి సిలువు వేస్తారు, ఇంకొంతమందిని మీ సమాజ మందిరాల్లో కొరడాలతో కొడతారు, ఇంకొంతమందిని ఆ తర్వాత పట్టణం నుండి పట్టణానికి వాళ్ళని తరుముతారు. వందనాలు
బ్రదర్. 35-36 వచనాలు బ్రదర్ తిమోతి గారు.
ముప్పై ఐదుల నుంచి మాట్లాడుతున్న మాట శాస్త్రులకను పరిచయలకు ప్రభు మాట్లాడుతున్న మాట సార్. భూమి మీద నీతిమంతుడైన హేవేలు రక్తము హేవేలు హత్య చేసినది మొదలుకుని బరాకీయ కుమారుడు జక్రే హత్య చిందించిన రక్తం వరకు ఇవన్నీ ఈ తరం మీద కూడా వస్తాయని శాస్త్రులకు పరిచయకు చెప్తున్నట్లుగా నేను అర్థం
చేసుకున్నాను. 37-39 వచనాలు బ్రదర్ మట్టి ప్రసాద్ గారు.
ఇక్కడ ఎరుసలేమిన్ గురించి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఆ ప్రవక్తలను చంపచ్చు, అంటే అక్కడ ఎరుసలేము దగ్గరికి ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళందరినీ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నా, అంటే చంపుతూ ఇబ్బందులు పెడుతున్న ఎరుసలేము నగరం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగ చేర్చుకుంటారో అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని ఎన్నోసార్లు నా దగ్గరికి రావడానికి మిమ్మల్ని ప్రయత్నం చేశాను, కానీ మీరు దాన్ని ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి మీ యొక్క దేవాలయాన్ని వదిలి వెళ్తున్నాను. మీరు ఎప్పుడైతే నన్ను అంటే దేవుని పేరిట వచ్చేవారిని మీరు వాళ్ళని గౌరవిస్తారో అప్పుడు మాత్రమే మీ దగ్గరికి రక్షణ వస్తుందని చెప్తున్నానని అన్నాడు సార్ ఇక్కడ. ఓకే సార్.
ఓకే, సో చక్కగా మీరు మీ యొక్క సొంత మాటల్లో మీకు కేటాయించిన వచనాలు తెలియపరిచినటువంటి స్టడీ టీమ్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దానిలో నుంచి ఏమన్నా కొన్ని ఒమిషన్స్ కానీ ఎడిషన్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే, ప్రేమపూర్వకంగా మీరు తెలియపరిచినట్లయితే అవి వారు దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి స్టడీ టీమ్ సభ్యులు కానీ పార్టిసిపెంట్స్ అయితే చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు స్టడీ టీమ్ సభ్యులు చెప్పినటువంటి వాక్యాల్లో ఏమన్నా అడిషన్స్ కానీ ఒమిషన్స్ కానీ ఉన్నట్లయితే మీరు తెలియపరచవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టడీ టీమ్ సభ్యులు అని చెప్తారా? ఏమన్నా రెస్పాండ్ అవుతారా? స్టడీ టీమ్ సభ్యులు ఎవరు రెస్పాండ్ అవరా? ఏం గమనించలేదా? మీ వచనాలు మాత్రమే మీరు అబ్జర్వ్ చేయటం కాదు, మిగతా వాళ్ళు ఎలా చెప్పారనేది కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పాము. ఏమని చెప్తారా?
ప్రైజ్ లార్డ్ సార్.
బ్రదర్ ప్రైజ్ లార్డ్.
బ్యూలా సిస్టర్ 31 వచనం చదివేటప్పుడు బైబిల్ రీడింగ్ అప్పుడే అందువల్లనే అని ఉంటే దాన్ని అందుచేతనే అని చదివారు సార్.
అందువలన అందుచేత, ఓకే, ఆల్మోస్ట్ కరెక్ట్ అనుకుంటా కదా బ్రదర్, 2-1 అనుకుంటా కదా. అందువలన
అంటే బైబిల్ రీడింగ్ అప్పుడు అక్కడ ఉన్న అక్షరాన్ని చదవాలి కదా సార్, వేరే
సొంత మాటల్లో చెప్పచ్చు.
చదివేటప్పుడు తప్పు చదవద్దు కదా.
చదివేటప్పుడు చదివారా బైబిల్ రీడింగ్ అప్పుడా?
అవును సార్, చెప్పేటప్పుడు కరెక్ట్ చెప్పారు మళ్ళీ.
ఓకే 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 బ్రదర్, రైట్ రైట్. ఇంకా
సార్ ఇంకొకటి 38 వచనం సార్, 38 వచనం తిమోతి గారు చెప్పేటప్పుడు మట్టి ప్రసాద్ గారు చెప్పేటప్పుడు 38 వచనం సార్, 38 వచనం, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అనేదాన్ని, ఇల్లు అంటే దేవాలయముగా సార్ చెప్పారు, మరి అది కరెక్టా కాదా అనేది.
ఓకే, మీ ఇల్లు అనేది దేవాలయం అని చెప్పారు అనేది, రైట్ రైట్. ఇంకా ఇక్కడ పార్టిసిపెంట్స్, ఓకే బ్రదర్ థ్యాంక్ యూ, రైట్. పార్టిసిపెంట్స్ చెప్తాను, 28 వచనంలో వేషధారణతోనూ అన్న మాట చెప్పలేదు. 28 వచనం చెప్పినప్పుడు వేషధారణతో అనేటువంటి మాట చెప్పలేదు. 28 వచనము కొండారెడ్డి గారు చెప్పినప్పుడు చెప్పలేదు అనేటువంటిది చెప్తా ఉన్నారు. తర్వాత 25లో ఆత్మీయ అర్థం చెప్పారు. 25 వచనము సంపత్ గారు ఆత్మీయ అర్థం చెప్పారట. ఓకే, తర్వాత 29-30 వచనాలు అలానే చదివారు, ఉన్నది ఉన్నట్టే చదివారు అని చెప్తా ఉన్నారు. 28 వచనంలో అన్యాయం అపవిత్రత అని లేనిది వాడారు. 28 వచనంలో కొండారెడ్డి గారు లేని పదాలు వాడారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. 25-26లో బయట పరిశుద్ధత అని లేని పదాన్ని యాడ్ చేశారు 25-26 వచనాల్లో. బయట పరిశుద్ధత, ఓకే, శుభ్రం గురించి ఇక్కడ ఉంది కానీ పరిశుద్ధత అనేటువంటిది వాడారు అనేటువంటిది మాట్లాడుతున్నారు, రైట్. 30 వచనాన్ని వివరణ ఇచ్చారు. 32లో వాళ్ళ భాగం అన్నారు, రైట్. నిర్భయంగా వస్తుంది అని చెప్పలేదు. 36 వచనంలో నిర్భయంగా నిశ్చయంగా వస్తుంది అని చెప్పలేదు. 39లో రక్షణ అనే లేని పదాన్ని అన్నారు 39 వచనంలో ప్రసాద్ గారు. తర్వాత 25-26 వచనాల్లో ఆత్మీయ అర్థం చెప్పారు. అక్కడున్న గిన్నె పళ్ళెము గురించి మాట్లాడకుండా వాటిలో లేని హృదయం అని చెప్పారు. 38 రక్షణ మీ వద్దకు రాదు అని చెప్పారు. రక్షణ అనే పదం లేదు. దోమలు వడి కట్టి దగ్గర ప్రజల నుండి మీరు తీసుకుంటారు అని చెప్పారు. అక్కడ అలా లేదు అని చెప్తా ఉన్నారు, రైట్. కొండారెడ్డి గారు కూడా రక్షణ అనేటువంటి పదాన్ని యాడ్ చేశారు. అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. చక్కగా మరి స్టడీ టీం వారు చెప్పకపోయినా పార్టిసిపెంట్స్ చాలా చక్కగా వారు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేటువంటిది చాలా మరి వాళ్ళు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని జాతక స్టడీ టీం సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను, రైట్. ఇప్పుడు వచనం వెంబడి వచనం మనం స్టడీలోకి వెళ్దాము. మొదటి వచనం 23-24 వచనాలు కొరివి ప్రసాద్ గారు. 23 వచనం మీరేమన్నా మీరు స్టడీ మీకు ఏమైనా డౌట్లు కానీ ఏమైనా చెప్తారా?
సార్ ఇక్కడ డౌట్ ఏం లేదు సార్, అయ్యో అనే మాటనే నేను ప్రభు విచారంతో మాట్లాడినట్టు తీసుకున్నాను సార్.
ఓకే, మీకేమైనా డౌట్లు కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా?
ఏం లేదు సార్.
ఏమి లేవంటున్నారు. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్లు ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే మరి కురివు ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు, తను వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా మాట్లాడతారా స్టడీ టీమ్ సభ్యులు? బ్రదర్ చెప్పండి.
ఇక్కడ మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పర్యవంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అయితే ఇక్కడ ఈ పర్యవంతు అనేది ఏ విధంగా చెల్లిస్తారు అనేది మాకు అర్థం కాలేదు బ్రదర్, వివరణ కావాలి.
పదోవంతు ఎలా చెల్లిస్తారు అనేటువంటిది అర్థం కాలేదు.
అవును సార్.
ఓకే, పదో వంతు ఎలా చెల్లిస్తారు అనేది అర్థమే ఉంది బ్రదర్. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు పదో వంతు తీస్తారు, అది మిగతా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా స్టడీ టీమ్ సభ్యులు? స్టడీ టీమ్ సభ్యులు ఎలా చెల్లిస్తారు అన్నది డౌట్ అని చెప్తా ఉన్నారు బ్రదర్. ఒకసారి మాట్లాడతారా ప్రసాద్ గారు, ఒకసారి మాట్లాడతారా?
సార్ ఇక్కడ పుదీనా సోపు జీలకర్ర అనేవి చాలా చిన్నవి కదా సార్, అవి అయితే వాటిలలో మాత్రము మీరు పదవంతు దేవునికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలంటే న్యాయము కనికరం విశ్వాసాన్ని విడిచిపెట్టారు అంటే మీరు అది చేయటం తప్పు కాదు మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఇది కదా, వీటిని చేయాలి కదా అని ప్రభు చెప్తున్నారు సార్. పదవంతు అంటే ఇచ్చే దాంట్లో మనం 100 రూపాయలు 10 రూపాయలు దేవునికి ఇవ్వటం అనేది నాకు తెలుసు సార్.
బ్రదర్ మీ డౌట్ అదేనా?
అవును బ్రదర్, అర్థమైంది బ్రదర్.
ఓకే ఓకే, మీరు అడగాల్సిన ప్రశ్న పదవ భాగం ఎలా ఎలా అంటే పదవ భాగం అది ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది కదా, ప్రతి దానిలో పదవ వంతు చెల్లించాలని, దాని ప్రకారం వాళ్ళు చెల్లిస్తా ఉన్నారు. మిగతా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మొదటి 23 వచ్చిన చెప్తారా?
వందనాలు సార్.
బ్రదర్ చెప్పండి.
ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలని 3 కోట్ చేస్తున్నారు, 3లో అందులో న్యాయం కనికరం విశ్వాసం దాన్ని ప్రభు ప్రధానం అంటున్నారు, దాన్ని వదిలేసినారు అంటున్నారు. ఏమైనా కొద్దిగా ఎందుకు ఆ 3 చెప్తున్నారు ప్రధానం అని, వాళ్ళు ఏమైనా మిస్ చేస్తున్నారు ఏమైనా కొద్దిగా మాట్లాడతారు అనేసి అడుగుతున్నారు.
ప్రసాద్ గారు, యేసుక్రీస్తు ప్రభు వారు 23 వచనంలో ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి న్యాయము వీటి గురించి అంటే వివరిస్తారా ఏ విధంగా ప్రధానమైనవి, మరి వాళ్ళు ఏ విధంగా వాటిని చేయట్లేదు?
సార్ ఇక్కడ ప్రభు చెప్తున్న ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి అంటే న్యాయముగా వాళ్ళు నడుచుకోవట్లేదు అనేది ఒకటి కోడ్ చేస్తున్నారు, రెండవది కనికరం అంటే ప్రజలపైన కనికరం చూపట్లేదు అనేది కోడ్ చేస్తున్నారు, మూడవది విశ్వాసం అంటే దేవుని పైన విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టారు అనేది కోడ్ చేస్తున్నారు సార్. ఇది వాళ్ళ శాస్త్రంలో ధర్మ పరిశీలనలో కనపడట్లేదు అని ప్రభు ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న దాన్ని కోడ్ చేస్తున్నారు సార్.
ఓకే,
మనకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ సార్ ప్రభు అంటారు కాపర్ లేని గొర్రెల వల్లే వారు ఉన్నారు అని, వారి మీద ప్రభు కనికరపడ్డట్టుగా మనకు ఇంతకుముందు చదివిన బైబిల్ దాంట్లో ఉన్నది సార్, రెఫరెన్స్ గుర్తులేదు. ఓకే సార్.
ఓకే రైట్. శామ్యూల్ బ్రదర్ మీరే మీ కాడ ఏదైనా మీరు స్టడీ చేస్తుంటే మీరు చెప్పొచ్చు. రైట్, ఇంకేమైనా యాడ్ చేస్తారా మిగతా వాళ్ళు సభ్యులు, స్టడీ టీమ్ సభ్యులు? ఈ ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు అనేటువంటిది బ్రదర్ అడుగుతా ఉన్నారు. ఏమన్నా చెప్తారా? స్టడీ టీమ్ సభ్యులు మీరు అట్లా మౌనంగా ఉంటే మిగతా పార్టిసిపెంట్స్ ఏమైనా మాట్లాడతారా? వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని, కనికరాన్ని వాళ్ళు విడిచిపెడుతున్నారు అన్నది ప్రశ్న. స్టడీ టీమ్ సభ్యులు ఎవరు మాట్లాడతలేదు, ఒకసారి రెస్పాండ్ అవుతారా?
సార్ మత్తయి సువార్త 9:36-36 నేను కోడ్ చేస్తున్నాను సార్. ఆయన జన సమూహములను చూసి వారు కాపరలేని గొర్రెల వల్ల విసికి చెదరగినందున వారి మీద కనికరపడి, అంటే అప్పటికి వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ప్రజలను సరి అయిన మార్గంలో నడిపించట్లేదని ప్రభు దాన్ని ఇక్కడ కూడా కోడ్ చేస్తున్నారు సార్.
అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కనికర పడుతున్నారు అన్నది కోడ్ చేస్తున్నారు. వీళ్ళు శాస్త్రులు పరిచయలు ఏ విధంగా కనికరం చూపించట్లేదు, ఏ విధంగా న్యాయం తీర్చట్లేదు. శామ్యూయల్ బ్రదర్ మన కొడుకు ప్రసాద్ గారు కొంత ట్రై చేశారు, మీకేమైనా జవాబు వచ్చిందా? లేదా మీరేదైనా స్టడీ చేస్తుంటే మీరేమైనా చెప్తారా, ఏమైనా రెస్పాండ్ అవుతారా?
సార్ అవును సార్, అంటే కాంటాక్ట్స్ లో ఈ అధ్యాయంలోనే వాళ్ళు ప్రజల పట్ల మోయలేని బరువులు మోపుతున్నారు, వాళ్ళు వాళ్ళ దగ్గర లాగేసుకుని తినేస్తున్నారు, అంటే దోమలు లేకుండా వడగట్టి ఒంటెలను మింగి అంటే తినేస్తున్నారు. అంటే పేదల పట్ల కానీ వాళ్ళు కనికరం చూపించట్లేదు, అట్లాగా వాళ్ళు న్యాయం జరిగించట్లేదు, మోయలేని బరువులంతా మోపేస్తున్నారు, దేవుణ్ణి నమ్మడం లేదు, దేవుని స్థానాన్ని దొంగిలిస్తున్నారు, దేవునికి అవిధేయత చూపిస్తున్నారు అన్నది కాంటెక్స్టువల్ గా నాకు అర్థమైంది సార్. అందుకోసం ఈ ప్రశ్న అడిగాను. వందనాలు సార్.
ఓకే బ్రదర్, రైట్. తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారు దశమ భాగం, వాళ్ళేమో దశమ భాగం తీస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏదన్నా దశమ భాగాన్ని దశమ భాగం గురించి వద్దు అన్నట్టు ఏం చెప్తున్నారా, లేకుంటే ఎలా అర్థం చేసుకుంటున్నారు? సో దశమ భాగం గురించి వాళ్ళు ప్రతి సూక్ష్మంగా చిన్నదానిలో పుదీనా, సోపు, జీలకర్రలో కూడా చిన్న చిన్న వాటిలో కూడా వాళ్ళు 10వ భాగాన్ని దేవునికి చెల్లిస్తా ఉన్నారు. సో మరి దశమ భాగం ఇవ్వడం దాన్ని ఏమన్నా దాని యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తున్నారా అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? ప్రసాద్ గారు మిగతా నేను రెస్పాండ్ అవుతారా?
సార్ మనకు కింద లైన్ లో 23 చివరి మాటల్లో వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నారు. అంటే అవి కూడా చేయాలి, వాటికంటే ప్రాముఖ్యమైనవి ఇవి కదా అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు సార్.
ఓకే, సో కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10వ వంతు ఖచ్చితంగా చెల్లించాల్సిందే, దాంతో పాటుగా ఇవి వీటిని మానొద్దు. ధర్మశాస్త్రం ముఖ్యమైనటువంటి న్యాయము ప్రతి మనిషిని న్యాయంగా చూడటం, ప్రత్యేకంగా కాలంలో విధవరాండ్లు లేకుంటే పేదలు వాళ్ళందరి వీళ్ళ కనికరం కానీ వాళ్ళకి న్యాయం తీర్చట్లేదు, పక్షపాతంతో ఉంటున్నారు, బలహీనులకు వాళ్ళు సరిగైనటువంటి న్యాయం తీర్చట్లేదు, ఆ ఉద్దేశంతోనే వారికి సరైనటువంటి న్యాయం తీర్చట్లేదు, మరి బాధల్లో ఉన్న వారి ఎడల కనికరం చూపించట్లేదు, విధవరాండ్రు, అనాథులు, పేదలు వారి పట్ల వాళ్ళు దయను చూపించట్లేదు అనేటువంటి విషయాన్ని ఈవెన్ మనకి లూకాసువార్త 20:47 విధవరాండ్రు ఇళ్ళను మింగేస్తున్నారు అనేటువంటి మాటని మరి శాస్త్రుల పరిశీలన గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. సో కాబట్టి కనికరాన్ని వాళ్ళు పూర్తిగా కోల్పోయారు. మరి అట్లాగే దేవుని పట్ల నమ్మకమైనటువంటి జీవితాన్ని, విశ్వాసాన్ని, దేవునికి విధేయతను వారు చూపించట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క మాటల్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారిని బట్టి ఉద్దేశించి చెప్తున్నారు. సో కాబట్టి చిన్న చిన్నగా ఉన్నటువంటి ఆకులు వీటి విషయంలో, పుదీనా విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ న్యాయం తీర్చేటువంటి విషయంలో సరిగ్గా లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. రైట్, 24వ వచనం గురించి ఏమన్నా డౌట్ కానీ
ఒక మాట సార్, ఒక మాట యాడ్ చేస్తాను. కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వమని ఎక్కడైనా ఉందా అన్న దగ్గర మేబీ దీని ఏమైనా మిస్కోడ్ చేస్తారేమో సంఘాలు, కానీ ఇక్కడ మాట్లాడుతుంది కాంటెక్స్టువల్ గా పరిశీలితో శాస్త్రులతో వాటిని ఫాలో అవుతూ ఈ మూడింటిని కూడా మీరు ఫాలో అవ్వాలని ప్రభు వాళ్ళకి చెప్తున్నారు. ఇది నూతన నిబంధనలోని సంఘానికి కాదు అన్న ఒక మాట చెప్పాలని నా ఆలోచన. వందనాలు సార్.
ఓకే బ్రదర్. రైట్. తర్వాత 24వ వచనం కొరి ప్రసాద్ గారు పార్టిసిపెంట్స్ కూడా చాలా చాలా మంచి మంచిగా కామెంట్స్ పెడతా ఉన్నారు. బ్రదర్ సమయం తీసుకోండి
సార్. 24వ వచనంలో సార్, అందులైన మార్గదర్శకులారా అంటే మీరు మార్గం చూపించవలసిన వారు మీరు గుడ్డివారుగానే కనపడుతున్నారు. దోమ లేకుండా ఒడే కట్టి ఒంటెను అంటే చిన్నవాటి విషయంలో మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు, కానీ పెద్ద పెద్ద వాటిని మీరే ఒంటెను మింగేస్తున్నారు అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నారు సార్.
ఓకే, ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా బ్రదర్?
నాకేం లేదు సార్, అర్థమైంది.
మిగతా వాళ్ళు పార్టిసిపెంట్స్ ఏమైనా చెప్తారా, మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయి ఇందులో? మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకేమైనా ప్రశ్నలు కానీ ఉంటే మాట్లాడచ్చు 24వ వచనంలో. సుధాకర్ గారు చెప్తున్నారు ఎందుకు ఆ మూడు విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, న్యాయము, కనికరము, విశ్వాసము, ఈ మూడింటి గురించి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని 23వ వచనాన్ని బట్టి అడుగుతా ఉన్నారు. ఏమైనా రెస్పాండ్ అవుతారా స్టడీ టీం వాళ్ళు?
దీనికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించా, అక్కడ కాంటెస్ట్ కూడా మాట్లాడడం కాదు.
ఓకే, ఒకసారి చెప్పండి బ్రదర్, ఎందుకు ఆ మూడింటికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు? అంటే చిన్న చిన్న వాటి
అవును సార్.
ఓకే, మా చిన్న చిన్న అయినటువంటి దశం భాగం విషయంలో పుదీనా సోపు వీటిలో కూడా చిన్న చిన్న వాటి కూడా ఇస్తున్నారు, బట్ వాటన్నిటికన్నా ధర్మశాస్త్రం యొక్క ప్రాధాన్యత, మరి కనికరం చూపటం, న్యాయం తీర్చడం పేదలకి, వాటి విషయంలో వీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయొద్దు, మరి మీరు చిన్నవాటి పాటిస్తా ఉన్నారు, దాంతోపాటు ఈటి విషయాల్లో కూడా మీరు తప్పకుండా మీరు పాటించాలి, అలా చేయట్లేదు అని వారిని హెచ్చరిస్తా ఉన్నారు. రైట్, ధర్మశాస్త్రం ఇంకా మనం ఫాలో అవ్వాలా దశం భాగం విషయంలో అని అడుగుతా ఉన్నారు. దానికి ఆల్రెడీ మన బ్రదర్ కోట్ చేశారు, వాటిని మానక అని ప్రభు చెప్పినప్పుడు దశం భాగం మనం కూడా ఇవ్వాలా అనేదానికి మన శామ్యుల బ్రదర్ చెప్పారు. న్యాయం అంటే ఏంటి, కనికరం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఈ వచనాల్లో ఏమిటి, న్యాయం అంటే న్యాయం తీర్చడం, అన్యాయం ఎవరికైతే జరిగిందో ఒకసారి న్యాయం తీర్చడం, కనికరం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ఒకసారి మాట్లాడతారు స్టడీ టీం వాళ్ళు.
సార్ ప్రైజ్ లేడ్ సార్.
బ్రదర్ ప్రైజ్ లేడ్ సార్.
సార్ అది యెషయాలో కూడా మాటలు కనిపిస్తాయి సార్, యెషయా 1:17లో కనిపిస్తాయి. న్యాయం అంటే ఎలా, మరి కనికరం అంటే మనసు కలిగి ఉండాలి అనేది కనపడుతుంది సార్, ఫీడ్ చేయకుండా ఉండటం.
ఓకే రైట్, అది సింపుల్ గా అర్థమవుతాయని అనుకుంటున్నాను. ఓకే ఓకే రైట్. 24వ వచనం కాడికి వద్దాం. 24వ వచనం మీద ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడండి, లేదంటే మనం ముందుకెళ్దాం. ఇరవై నాలుగో వచనం గురించి ఏమైనా మాట్లాడతారా? దోమను వడకడుతున్నారు, ఒంటిని మింగుతున్నారు, దాన్ని ఇంకేమన్నా ఏ విధంగా వాళ్ళు దోమను మింగడం అంటే ఏంటి, వడకట్టడం అంటే ఏంటి, ఒంటిని మింగడం అంటే ఏంటి, ఏమైనా మాట్లాడతారా?
కొరివి ప్రసాద్ సార్ మాట్లాడమని చెప్పండి సార్. ఎవరు వచనాల మీద వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు స్టడీ చేసి వచ్చుంటారు, టైం వేస్ట్ కాకుండా ఉంటారు సార్. వందనాలు సార్.
ప్రసాద్ గారు మాట్లాడతారా, దోను వడగట్టడం అంటే ఏంటి, వాళ్ళు ఏ విధంగా దోను వడగట్టుకున్నారు, ఒంటిని మింగడం అంటే ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఒంటిని మింగుతున్నారు?
ఇంత ముందు మాట్లాడాను సార్, సార్ వినలేదు.
మరొకసారి చెప్పండి.
దోమ అంటే మనకు వాస్తవానికి చాలా చిన్నదిగా సార్, అటువంటి వాటి విషయంలో ప్రజల నుంచి మీరు అన్ని అడుగుతున్నారు, కానీ ఒంటెను మింగటం అంటే మనం పైదాన్ని తీసుకోవచ్చు సార్, 23వ వచనం కూడా తీసుకోవచ్చు, పుదీనా సోపు జీలకర్ర అంటే చిన్న వాటిలో మీరు ఉన్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానం అంటే పెద్ద విషయంలో న్యాయం కనికరం విషయంలో మీరు విడిచిపెట్టారు అన్న దాంట్లో వీళ్ళు చిన్న చిన్న వాటిలో నుంచి ప్రజల నుంచి తీసుకుంటున్నారు, కానీ వీళ్ళే పెద్ద పెద్ద వాటిని అంటే ప్రజలకు సంబంధించిన వాటిని, కావలసిన వాటిని, ప్రజలకు సంబంధించిన వాటిని మీరే కాజేస్తున్నారు, మింగుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉంది సార్.
ఇక్కడ దోమ వంటిని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నారు?
అంటే దోమ చిన్న చిన్న జీవి కదా సార్, మన చేతి నలిపేస్తు గానీ ఒంటే పెద్దది కదా.
ఓకే, మిగతా వాళ్ళు స్టడీ టీమ్ సభ్యులు ఏమైనా రెస్పాండ్ అవుతారా, ఎందుకు దోమ వంటనే తీసుకున్నారు? చెప్పండి
బ్రదర్. ఇప్పుడు దోమ అనేది ఈదుల ధర్మశాస్త్రం ప్రకారము కొంచెం అపవిత్రమైన జీవి, అది
నాలుగు ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమైన జంతువులు అన్నిట్లో చిన్నది దోమ, అపవిత్రమైన జంతువులు అన్నిట్లో పెద్దది ఒంటె. సో కాబట్టి ఈ రెండు విషయాలు అక్కడ తీసుకున్నారు అనేటువంటిది మనం గమనించవచ్చు. సో కాబట్టి వాళ్ళు దోమ విషయంలో వాళ్ళు ద్రాక్ష రసం కానివ్వండి తీసుకునేటప్పుడు దోమ పడిందేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వడగట్టుతూ ఉంటారు. సో చిన్నదాని విషయంలో వాళ్ళు వడకట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కానీ పెద్దదైనటువంటి వంట అంటే ఈ కనికరము, దయ చూపించటము, వీటి విషయాల్లో ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మేజర్ ఇష్యూస్ లో వాళ్ళు దాన్ని పాటించట్లేదు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, చాలా చక్కగా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. 25వ వచనం కడుకొద్దాం. 25వ వచనం సంపత్ బ్రదర్ మీరు ఏమైనా మాట్లాడతారా, మీకేమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా, క్వశ్చన్స్ అని చెప్తారా? బ్రదర్ ప్రైజ్ రాక్ సమయం
తీసుకు. 25-26 వచనంలో దేవుడు పరిశీలిత మాట్లాడిన విషయం
మీకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే ప్రశ్న ఏమైనా బ్రదర్, మీకు అంత క్లారిటీగానే ఉన్నారు కదా. 25 వచనం రండి.
హృదయం శుద్ధిగా ఉండాలనేసి దేవుడు సెలవిస్తున్నాడు సార్. థ్యాంక్ యూ.
మీకేమైనా డౌట్లు ప్రశ్నలు ఉన్నాయా ప్రతి ఈ రెండు వచనాల నుంచి?
లేదు సార్.
మిగతా వాళ్ళు స్టడీ టీమ్ సభ్యులు ఏమైనా మాట్లాడతారా 25-26 వచనాల నుంచి? స్టడీ టీమ్ సభ్యులు 25
అజితేంద్రియ తత్వము తోను అని అన్నారు బ్రదర్, అది కొంచెం వివరణ కావాలి.
ఓకే, 25లో అజితేంద్రియ అతి 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 అజితేంద్రియ బ్రదర్ చెప్తారా సంపత్ గారు, అజితేంద్రియత్వం అంటే ఏంటి అనేది డౌట్ అని చెప్తున్నారు. సంపత్ బ్రదర్
సార్, ఇక్కడ అజితేంద్రియత్వం అంటే హృదయం అనేసి.
ఓకే, మిగతా వాళ్ళు బ్రదర్ హృదయం అని అనుకుంటున్నారట, మిగతా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా?
ప్రైజ్ లేడండి. అవునండి, హృదయము లేక మనసు అంతర్గత స్థితి గురించి అజితేంద్రియము అని అంటారని నేను కూడా అనుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ లో
అజితేంద్రియ అర్థం అంటే హృదయము అని అనుకుంటున్నారా? మిగతా వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతారా? మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారా?
చెడు స్వభావం అనుకుంటున్నాం.
ఓకే, సో వారిలో హృదయం లోపల ఉన్నటువంటి దురాశ స్వార్థంతో నిన్నటువంటి అత్యాశ అదే అనుకోవచ్చు. హృదయం కాదు కానీ అత్యేంద్రియం అంటే ఇంద్రియాల కోరికలు ఆశలు మరియు
కూడా వస్తుంది.
సో హృదయంలో ఉండేటువంటి దురాశ స్వార్థము దాన్ని అజితేంద్రియత్వము అని అనుకోవచ్చు అనేది చెప్తా ఉన్నారు. స్క్రియ నిగ్రహం లేకపోవడం అనేటువంటిదని సుధాకర్ బ్రదరు చాట్ బాక్స్ లో పంచుకుంటా ఉన్నారు. రైట్, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా 25-26 నుంచి? స్టడీ టీమ్ సభ్యులు స్టడీ టీమ్ వారు 25-26 నుంచి ఏమైనా మీకు డౌట్లు ఉంటే మీరు పంచుకోండి, లేకపోతే మనము నెక్స్ట్ పోర్షన్ లోకి వెళ్దాం. అన్ని 25-26 వచ్చాను కంప్లీట్ గా మీరు చెప్పిన స్టడీ అయిపోయినాయా? వాళ్ళు వెలుపట శుభ్రం చేస్తా ఉన్నారు, ఆ లోపట వారి యొక్క ఉన్నటువంటి కపటత్వం అలాగే ఉంచుకుంటున్నారు అనేది మనం చూస్తా ఉన్నాం. పైకేమో వస్త్రధారణ విషయంలోను అన్నిటి విషయంలో బాగుంటున్నారు, బట్ లోపల ఉన్నటువంటి దోపిడీ స్వభావము లేకుంటే స్వార్థంతో ఉన్నటువంటి విషయాలు దురాశ స్వార్థము ఇవన్నీ కూడా అలాగే ఉంటున్నాయి అనేటువంటి విషయాలు 25-26 వచనాల్లో మనం చూస్తా
ఉన్నాం.
చెప్పండి
సార్, 17:9 కోడ్ చేస్తున్నారు సార్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని ఇక్కడ, అంటే వాళ్ళు లోపలది సరిగా చూసుకోవట్లేదు ఆ వ్యాధి, అంటే ఆ భయంకరమైన లక్షణాలు తీసివేయట్లేదు అని ప్రభు ఇక్కడ కోడ్ చేస్తున్నట్టు ఉంది సార్. ఈ వాక్యం సరిపోతుంది, వాళ్ళు గ్రహించుకోవట్లేదు అని ప్రభు వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు సార్.
ఓకే,
సో ఇర్మియా 17
సో బయట ఉన్నటువంటి భౌతిక విషయాల్లో వాళ్ళు శుభ్రంగా ఉండడంలో వీటన్నిటి విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ హృదయంలో ఉన్నటువంటి అశుభ్రతను వాళ్ళు క్లీన్ చేసుకోలేకపోతా ఉన్నారు. హృదయం మోసకరమైన అనేటువంటిది వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు అనేటువంటిది బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇంకేం లేకపోయినట్లయితే ముందుకు వెళ్దాము. సో ముందుగా లోపలని వారు శుభ్రపరచుకోవాలి, ముందుగా అనేటువంటి పదం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి బయట శుభ్రం చేయొద్దు అనేటువంటి దాని యొక్క ఉద్దేశం కాదు, కానీ ముందుగా లోపలని శుభ్రపరచుకోవాలి, హృదయ మార్పుకు మొదటి ప్రాధాన్యత మొదటి స్థానం ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రైట్, 27-28 వచనాలు కొండారెడ్డి గారు. బ్రదర్ చెప్పండి
సార్. నాకే డౌట్స్ ఏమి లేవు సార్, దీని మీద నేను క్లారిటీ.
ఓకే, ఆ బ్రదర్ కి డౌట్స్ ఏమి లేవు, నేను క్లారిటీగానే ఉన్నానని చెప్తున్నారు 27-28 వచనాలను బట్టి. మీకెవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడిగినట్లయితే బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్టడీ టీమ్ వారు రెస్పాండ్ అవుతారా? స్టడీ టీమ్ సభ్యులు 27-28లో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు, డౌట్ లేకపోతే ఆ డౌట్ లేదని చెప్పినా మనం ముందుకెళ్ళచ్చు. మీరు స్టడీ చేసిన అంశాలు ఉంటే కూడా చెప్పచ్చు.
ఈ 27-28 వచనాల్లో పోలిచి చెప్తున్నాడు సార్, వేషధారమైనటువంటి కలిగిన పరిస్థితి ఉంది శాస్త్రుల పరిచయంలో. ఈ సమాధిని పోలిచి చెప్తా ఉన్నాడు. ఈ బయటికి ఎంతో శృంగారంగా అందంగా కనపడతాయి, కానీ లాన ఇన్సైడ్ మాత్రం ఎముకలతో కూడిన దుర్గంధం వాసన కుళ్ళు ఎలా ఉంటుందో, మీ యొక్క ప్రవర్తన కూడా బయటికి చూడటానికి చక్కగా కనపడతారు కానీ లోన అక్రమము, అన్యాయము, కపటం ఇట్లాంటి చెడు స్వభావం కలిగి ఉంటారని నాకు గ్రహించుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రెజర్.
ఓకే బ్రదర్. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా, ప్రశ్న ఏమైనా ఉన్నాయా? యూదులు ప్రతి సంవత్సరం కూడా పస్కా పండగకు ముందు ఆధార్ నెలలో వారికి ఉన్నటువంటి సమాధులన్నిటికీ కూడా తెల్లని సున్నం పోస్తారు. సో దీని కారణం ఏంటంటే వారు సమాధులను గౌరవించడం, ఎవరైనా వచ్చి దాన్ని తాకినప్పుడు అది లేకుండా మరేమంటారు ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు చాలా చక్కగా సమాధులను వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు చాలా చక్కగా వాటిని అలంకరించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్ని మీరు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి, శుభ్రంగా కనిపిస్తాయి, దూరం నుండి ఆకర్షణీయంగా ఉంటాయి అని చెప్తా ఉన్నారు. కానీ లోపల మరి పరిశీలు కూడా పైకి మంచి దుస్తులు ధరించుకొని ప్రజల ముందు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ పవిత్రులుగా కనిపిస్తా ఉన్నారు. బాహ్య రూపం సమాధుల్లాగా బాగున్నాయి, కానీ సమాధుల లోపల ఎట్లాగైతే మృతదేహం, ఎముకలు, కుళ్ళిపోయిన శరీరం ఉంటాయో అట్లాగే వారి యొక్క హృదయాల్లో కపటత్వము, దురాశ, అహంకారము, గర్వము ఇవన్నీ ఉంటున్నాయి అనేటువంటిది ఈ 27వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారా? అలాగే ఈ విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 27వ వచనంలో, 28వ వచనంలో వెలుపలకేమో నీతిమంతులుగా కనపడుతున్నారు, లోపల వేషధారంతో అక్రమంతో నిండి ఉన్నారని చెప్తా ఉన్నారు. రైట్, ప్లెయిన్ గానే ఉన్నాను అనుకుంటున్నాను ఈ ప్రశ్నలు కూడా. ఏమి పార్టిసిపెంట్స్ నుంచి కూడా 27, 28 వచనాల నుంచి ఏమి రాలేదు. రైట్, 29, 31 వచనాలు వీరంగట్ గారు బ్రదర్ చెప్పండి.
పైనుంచి కూడా ఆయన అదే దోపు అంటున్నారు, తర్వాత ఇందాక అజితేంద్రతో మాట్లాడను, ఇక్కడ కల్మషం అంటున్నారు. ఈ మాటలను బట్టి ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఒక్కొక్కటి ఆయన వాళ్ళని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ కల్మషం అంటున్నారు, పైన దోపు అనడం అంటే దోపు అంటే అర్థం ఏమిటి? ఒకవేళ నేడు ఏమైనా అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉండారా అన్నది ఏమైనా మాట్లాడతారు సార్? 25వ
వచనంలో దోపు అనేటువంటి పదం అంటే
ఇంకొక రిక్వెస్ట్ సార్, అట్లే సజీవ వాహిని కూడా షేర్ చేస్తే కమెంటరీ క్లారిటీ ఉంటుంది సార్. మళ్ళా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానికంటే ఇప్పుడే సైమల్టేనియస్ గా చూస్తే బాగుంటుందని రిక్వెస్ట్ సార్, ఆలోచన.
ఓకే ఓకే రైట్. ఏమైనా మాట్లాడతారా దోపు అనేటువంటి పదాలు, అజితేంద్రి అంటే ఏంటి అని మనం స్టడీ చేశాము, అట్లా ఏమైనా చెప్తారా? వారి హృదయం యొక్క స్థితిని చెప్తా ఉన్నారు. దోపు అంటే అక్రమంగా
ప్రభు దాదాపుగా 23 నుంచి పైకి ఒకటి లోపటి ఒకటి మీరు చేస్తున్నారు, దానివల్ల మీకు మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు సార్. కంటెస్ట్ అంతా అలాగే నడుస్తుంది సార్. వాళ్ళకి నష్టమే, చెప్పే వాళ్ళకి నష్టమే, వినే వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు అన్నట్టుగా ప్రభు పైకి ఒకటి లోపల ఒకటి ఉండకూడదు, మీరు పైన ఏది చెప్తారో అలాగే ఉండండి అని స్టాండర్డ్ గా ప్రభు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్.
ఓకే ఓకే బ్రదర్. ఇంతకీ ఆ దోపు అంటే ఏంటి?
దోపు అంటే అది కూడా మనం వ్యతిరేకంగానే తీసుకోవచ్చు సార్. ఇప్పుడు పైకి పెదాలతో నేను మీతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడచ్చు, ప్రజలాట చెప్పొచ్చు, వందనాలు చెప్పొచ్చు, కానీ లోపల పగ పెట్టుకుని ఉంటే అది మంచిది కాదు, అది తీసేసుకోవాలి, సమాధాన పడాలి అనేదే ప్రభు ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నారు సార్.
ఓకే రైట్. పార్టిసిపెంట్స్ చాలా చక్కగా వారు సభ్యులందరూ కూడా ఇక్కడ దోపు అంటే ఏంటో వాళ్ళు వివరిస్తా ఉన్నారు. వారు దోపిడీ చేసుకునేటువంటి దేవుని ఎదుట దోపు అంటే అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము అని దీవెన చిత్తూరు నుంచి మెసేజ్ చేస్తా ఉన్నారు. ఆ దేవుని చేతుట చెడిపోయిన హృదయం అని కొంతమంది యేసుమణి గారు చాట్ చేస్తా ఉన్నారు. గిన్నె పల్లెము లోపల శుద్ధి చేయటం అంటే మన హృదయం మనసు ఆలోచనలో మంచిగా ఉండాలి అని ఆ మాటకు అర్థం చెప్పొచ్చు కదా సార్ అని అడుగుతున్నారు. దోపిడీ అంటే బలవంతంగా లాక్కోవడం, దోచుకోవడం, అక్రమంగా సంపాదించడం. పరిసయ్యులు ప్రజలను, ముఖ్యంగా విధవరాండ్లను, ఇండ్లను భక్తి నిపంతో అక్రమంగా ఆక్రమించుకునేటువంటి దురాశను ఇది ఎత్తి చూపుతుంది. అన్యాయంగా దోపు అంటే అన్యాయంగా తీసుకోవడం, దోపిడీ చేయడం, ఇతరులను మోసం చేసి సంపాదించడం, అన్యాయంగా లాభం పొందడం, లాభంతో ఇతరుల హక్కులను హరించడం, దోపిడీ చేయడం అని పార్టిసిపెంట్స్ చాలా చక్కగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తా ఉన్నారు. రైట్, మనం ఒకసారి బ్యూలా సిస్టర్ గారు మీరు కూడా చెప్పిన తర్వాత ఈ వెబ్సైట్లో ఉన్నప్పుడు బ్రదర్ చెప్పండి.
సార్ మాట్లాడిన తర్వాత నేను
మాట్లాడతాను. కంటిన్యూ చేయండి బ్రదర్.
ఓకే, అంటే నేడేమైనా ఇక్కడ వాళ్ళు ఎట్లా పరిసయ్యులు శాస్త్రులుగా ఉన్నారు, అంటే సేవ చేసే వాళ్ళు ఉన్నారు, నేడేమైనా ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారని గుర్తించవచ్చా? మనం ఎట్లా ఎంప్లాయీస్ కాబట్టి మన వాళ్ళు ఏమైనా ఎట్లుండారా అన్నది ఒకసారి ఏమైనా మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచన.
మీరు ఒకసారి దాని నుంచి మీరు అనువరిస్తే సరిపోతున్నారు. ఒకసారి మీరేమనుకుంటున్నారు?
నేడు కూడా చాలా మంది పాస్టర్లు ఇట్లా కానుకల పేరుతో దోచుకోవడం, ఆస్తులు కూడగట్టుకోవడం, ఇట్లే న్యాయం, కనికరం, విశ్వాసం లేకుండా ఉండడం, అలాంటి వారు నేడు కూడా ఉన్నారు అన్నది. ప్రాముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారనేది నా ఆలోచన సార్. ఇంకొకటి డిపార్ట్మెంట్ లో, ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇవి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. సో అది క్రైస్తవులుగా మనం చేయకూడదు అన్నది నేను ఇక్కడ చెప్పాలని అనుకుంది. ఈ క్వశ్చన్ అడిగినాను. వందనాలు.
ఓకే బ్రదర్, వందనాలు. రైట్, అట్లా వినకూడదు అన్నటువంటిది ఖచ్చితంగా వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఆనాటు పరిసయ్యులు శాస్త్రులు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనలో అలాంటి తత్వాలు ఏమైనా ఉంటే మనం కూడా చెక్ చేసుకోవాలి అనేటువంటిది బ్రదర్ చెప్తా ఉన్నారు. రైట్, 29-31 వచనాలు మనం చూసుకున్న తర్వాత ఒకసారి మనం సజీవ వాహినిలో మన ఏదైనా మిస్ అయినటువంటి అంశాలు ఉంటే అది కూడా మనం ఒకసారి చూసుకుందాం. బ్యూలా వెంకట్ గారు.
బ్రదర్ ప్రైజ్ లేడండి.
సమయం
బ్రదర్, నాకైతే కొంచెం స్టడీ చేశాను, నాకు క్లారిటీ ఉంది. ఎవరైనా ప్రశ్న ఏదైనా వేసినా చెప్పడానికి ప్రయత్నిస్తాను బ్రదర్.
అట్లాగే సిస్టర్. సో ఏమైనా 29-31 వచనాల మధ్య మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను. సిస్టర్ గారు చెప్పడానికి, తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టడీ చేసి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా మాట్లాడతారా స్టడీ టీమ్ సభ్యులు? బ్రదర్ ప్రైజ్ రాడు, సమయం తీసుకుని చెప్పండి.
ఇక్కడ 30 వచనంలో, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందరు అనే వాక్యం గురించి, పాలివారమై ఉండకపోదురు అనే విషయం గురించి చెప్పండి ప్రైజర్.
సిస్టర్ గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
బ్రదర్ తప్పకుండానండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మేం మంచి వాళ్ళము, మా పితరులు ఆ దినాలలో మా పితరులు వారు చనిపోయేటప్పుడు, అంటే వాళ్ళు నీతిపరులు, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ప్రవక్తల మరణ విషయంలో మేము అప్పుడు ఉంటే చచ్చిపోయేటప్పుడు చూసే వారి పాలివారమై మేము ఉండకపోదుము. మేము అలా ఉండకుండా మేము మంచివారుగా ఇప్పుడు ప్రస్తుతానికి మేము మంచివాళ్ళమని చెప్పుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నట్టు నాకు అర్థమైంది బ్రదర్.
ఓకే బ్రదర్, మీకు ఏమన్నా డౌట్ క్లారిఫై అయిందా? మరొకరి వివరిస్తారని కొద్దిగా బెటర్గా ఏమన్నా వివరించగలుగుతారా? మరొకరు ఏమైనా వివరిస్తారా స్టడీ టీం నుంచి? స్టడీ టీం వారు మీరు మౌనంగా ఉంటే సరైనది కాదండి, దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.
సార్ ఇక్కడ సిస్టర్ గారు చెప్పినట్లుగా మేము మంచి వారము అనేది కాకుండా ప్రభు వాళ్ళని ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టుగా 31లో మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారు అని మీ మీద మీరే సాక్షులుగా చెప్పుకుంటున్నారు. అంటే మేము కూడా వాళ్ళు ఇక్కడ
అడిగింది 30లో అడిగారండి.
అదే సిస్టర్, అయితే ఇక్కడ మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదు అని చెప్పుకుందరు. అంటే వాళ్ళతో మేము కూడా కలిసి ప్రవక్తలను చంపిన వారిలో మేము కూడా ఉండేవారం అన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది సార్ నాకైతే.
ఓకే రైట్. అంటే ఇక్కడ వాళ్ళకై వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము మా పూర్వీకుల కంటే మంచివాళ్ళము, వారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, మరి ప్రవక్తలను హింసించడం, వాళ్ళని చంపటం ఏవైతే ఉన్నాయో, అలాంటి తప్పులు మేము చేయము, మేము ప్రవక్తలను గౌరవిస్తాము అన్నట్లుగా చెప్తున్నారట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే అదంతా అసత్యము, మీరు అంతకన్నా ఇంకా కాస్త ఎక్కువే హింసించే వాళ్ళు, ఇదిగో మీరు మనిషి కుమారుని సిలువ వేయబోతా ఉన్నారు అన్నట్లుగా వారిని ఉద్దేశించి చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు.
ఓకే సార్, మీతో నేను ఏకీవిస్తాను సార్.
బ్రదర్ నేను కూడా అదే అంటున్నాను, మా పూర్వీకులాగా ఎక్కువ పాపం చేసిన వాళ్ళము కాము అని అనుకోవచ్చు అని వారు అనుకుంటున్నారు. తాను ఇతరుల కన్నా మంచివారుగా ఎవరన్నా అనుకుంటే మేము మంచివారము అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను బ్రదర్.
ఓకే ఓకే. సో బహుశా ఒకళ్ళు ఒక రకమైనటువంటి గర్వంతో, మేము గనక ఆ దినాల్లో ఉంటే మాకు ఈ రోజు ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఆ రోజు ఇంకా గొప్పగా ఉండేవాళ్ళము అనేటువంటి ఒక రకమైన ఆత్మీయ గర్వం గురించి చెప్తా ఉన్నారేమో. మేము ఆ దినాల్లో ఉంటే ప్రవక్తలా చేసేవాళ్ళం కాదు, ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు అని తమ పూర్వీకుల్ని వీళ్ళు తప్పుబడతా ఉన్నారు. తమను తాము నీతిమంతులుగా ప్రకటించుకుంటా ఉన్నారు. వారి హృదయంలో కూడా అంతకన్నా ఘోరం ఉంది. బహుశా యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట చెప్తా ఉన్నారు, మీరు రాబోయే రోజుల్లో మనిషి కుమారులు మీరు చంపబోతా ఉన్నారు అన్నట్లుగా, మీరు వాళ్ళ కుమారులై ఉన్నారు అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు. అంటే అంతకన్నా గొప్పగా మేము చేయబోతున్నారు మీరు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారేమో అని అనుకోవచ్చేమో. రైట్. ఒకసారి 23వ వచనం నుంచి మనం ఏదన్నా 31వ వచనం వరకు ఇంకేమీ లేవని అనుకుంటున్నాను. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడచ్చు, మీకన్నా డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోయినట్లయితే ఒకసారి 23వ వచనం నుంచి మనం ఏమన్నా మిస్ అయ్యామో ఒకసారి సజీవ వాహిని నుంచి చూసుకుంటా వద్దాము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీన సూపులు వీటన్నింటిలో మీరు తీస్తున్నారు, కానీ ధర్మశాస్త్రం ప్రధానమైనటువంటి వాటి విషయంలో మీరు సరిగ్గా వీటిని చేయవలసి ఉంది, అది మీరు చేయలేకపోతున్నారు అన్నట్లుగా శాస్త్రులు పరిచయం ఉద్దేశం చేసి కృతి ప్రభావం చెప్తున్నారు. ఇందులో పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా మనం స్టడీ చేసిన దాని ప్రకారం ఉందని నేను అనుకుంటున్నాను. 23వ వచనం అయిపోయింది, 24వ వచనం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే అని చెప్తున్నారు. సో అశుద్ధమైనటువంటి ఎంచిన జీవులన్నింటిలో దోమ చిన్నది. లేవీకాండం 11:4 అలాగే లేవీకాండం 11:25 వచనాల్లో మనం చూస్తే మరి అపవిత్రమైన జంతువులన్నింటిలో దోమ చిన్నది, పెద్ద జంతువుల్లో ఒంటె ఒకటి. సో పరిసయ్యులు వారు తాగే నీటిలో కూడా అతి చిన్నదైన అశుద్ధమైన జీవులు ఉంటాయేమో అని వడకడతారట. ఆధ్యాత్మిక విషయాల్లో చిన్న చిన్న విషయాలను బాగా పట్టించుకుంటున్నారంట, కానీ పెద్ద పెద్ద తప్పుల్ని మాత్రం అమాంతం మింగేస్తున్నారు. సో దీని అంతట్లో మీరు చాలా మంది మతస్థులకు భక్తులను పెంచుకునే వారి వారికి సాదృశ్యంగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 25 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధం చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పెద్ద వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి మరొక ఉదాహరణ ఇక్కడ ఇస్తా ఉన్నారు. మతంలో ఆచారాలు కర్మకాండలు సంబంధించిన విషయాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. గిన్నె పళ్ళెం బయట వైపు కడగటం అత్యంత ప్రాముఖ్యమైన హృదయము మనసు అంతరంగం స్థితుల గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని ఎదుట చెడిపోయిన హృదయం ఉన్న వాటికి బయట మతాచారాల వల్ల ఏ ప్రయోజనం లేదని వారు గ్రహిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. గ్రహించడం లేదు, అత్యాశ స్వార్థానికి లొంగిపోవడం, అంతరంగంలో కల్మషం, వాటి ఆచార ఆచార స్నానాల ద్వారా మత నియమాల నిష్ఠల ద్వారా కడిగి వేసుకోవడం సాధ్యం కాదు అనేటువంటిది ఇక్కడ యెషయా గ్రంథాన్ని ఇక్కడ మన బ్రదర్స్ కూడా కోట్ చేశారు, అదే ఇక్కడ చెప్తా ఉన్నారు. సో 27 వచనం నుంచి బయట వాటిని గట్టిగా పట్టించుకుంటూ అంతరంగ మురికిని ఉండనివ్వడం అంటే భయంకరమైన పొరపాటును యేసు మరోసారి ఎత్తి చూపుతా ఉన్నారు. అలా చేయడం వల్ల వారి ఉద్దేశాన్ని కూడా బయటపెడతా ఉన్నాడు. మనుషులు ఎదుట తాము మీంతుమంతులుగా కనిపించుకుంటున్నారు కానీ వారి హృదయాల్లో దేవుడు ఏం చేస్తున్నది లెక్క చేయట్లేదు. వారి హృదయాల్లో దేవుడు ఏం చూస్తున్నారు అనేటువంటిది వాళ్ళు లెక్క చేయటం లేదు. సో ఈ విషయాలని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత అయ్యో వేషధారులైన శాస్త్ర 29 వచనంలో కపట భక్తులు తమ పరిస్థితి తమకే తెలియని వారు తాము ఇతరుల కన్నా మంచి వాళ్ళమని తమ పూర్వీకుల కన్నా తాము ఎక్కువ పాపం చేసిన వాళ్ళం కామని అనుకుంటున్నారు. తాము ఇతరుల కన్నా మంచి వాళ్ళని ఎవరన్నా అనుకుంటే అతడు పెద్ద పొరపాటులో ఉన్నాడన్నమాట. సో అందరూ పాపులే. ఒక తరం వారు తమ పూర్వీకులు చేసిన వాటిని మళ్లీ చేయటం అనుభవం కాదని పాత ఉడంబడిక ఓల్డ్ టెస్టమెంట్ లో ఇక్కడ మనం చూస్తాం. రైట్, ఉన్నటువంటి అంశాలు కూడా మనం స్టడీ చేసినటువంటి అంశాలే ఉన్నాయి దాదాపుగా. రైట్, ఇందులో ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే ఏమైనా మాట్లాడచ్చు, లేదంటే మనము అధ్యక్ష వారికి సమయం ఇచ్చేద్దాం. 31 వచనాల వరకు మనం స్టడీ చేస్తాం. ఇంకేమైనా ప్రశ్నలు కానీ ఇంకేమైనా డౌట్లు ఉంటే మాట్లాడచ్చు స్టడీ టీం వాళ్ళు. రైట్, ఏం లేవు కాబట్టి మనము అధ్యక్ష వారికి సమయం అర్పిస్తాం. ఎవరైనా ఒకరు స్టడీ టీం నుంచి ఒకరు ప్రార్థన చేస్తారా? స్టడీ టీం నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతారా?
బ్రదర్ ప్రైజ్ లేడండి.
సమయం
బ్రదర్, థ్యాంక్ యూ అండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్ర మహాపరిశుద్ధుడు, వెనుడువైన మా దేవ, మీ నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము నా ప్రభు మమ్మల్ని ఎంతకన్నా జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, బలపరిచిన దేవుడవు, సజీవ లెక్కలు మమ్మల్ని నిలవబెట్టిన దేవుడవు తండ్రి ప్రవ్వ. ఈ దినము నా తండ్రి నా ప్రవ్వ, నీ లేఖనాల్లోని ప్రవ్వ విషయాలను తెలుసుకోవడానికి ప్రవ్వ, నీ హృదయం ఏంటో తెలుసుకోవడానికి ప్రవ్వ, ఈ దినము నా తండ్రి నా ప్రవ్వ, సహోదరి సహోదరులతో తండ్రి నా ప్రవ్వ, నైనా అయ్యా నా ప్రవ్వ, నేను మాట్లాడుకుంటున్నాం, తర్కించుకుంటున్నాం, నైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం తండ్రి ప్రవ్వ. అయ్యా ఇదిగో తండ్రి మా సొంత జ్ఞానముతో కాక అయ్యా నా తండ్రి నా తండ్రి నా ప్రవ్వ, నైనా మీ జ్ఞానముతో అయ్యా మీ ఆత్మను మా పైన కుమ్మరించి నైనా ఇదిగో తండ్రి నా ప్రవ్వ, నైనా యేసయ్య నైనా అత్యధికమైన శక్తి చేత మమ్మల్ని నింపి ప్రవ్వ, నైనా నేను ఇంకను ఏమైనా నా ప్రవ్వ మరిచిపోయేమేమో, విడిచిపెట్టేసమేమో, మీ హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నామేమో, ఈ దినము నా తండ్రి నా ప్రవ్వ, నైనా చాలా స్పష్టంగా తండ్రి నా ప్రవ్వ, నైనా మాట్లాడుకోవడానికి మీ ఆత్మ సహాయమును ఇంకను మాకు దయచేయమని అర్థిస్తున్నాను ప్రవ్వ. నైనా ఇదిగో తండ్రి నైనా ఆ దినాలలో తండ్రి నా ప్రవ్వ, నైనా పరిశీలు శాస్త్రులు ప్రభు నీకు ఎంతగానో వేదన కలిగించారు ప్రవ్వ, నైనా మతాచారాలను బట్టి ప్రవ్వ, నైనా అయ్యా ఇదిగో తండ్రి నా ప్రవ్వ, దేవాలయములో తండ్రి నా ప్రవ్వ, నైనా యేసయ్య నా ప్రవ్వ, వారు నా తండ్రి నా ప్రవ్వ తక్కువగా అనగా నా తండ్రి నా ప్రవ్వ, నైనా యేసయ్య నా ప్రవ్వ, మేము నా ప్రభు శాస్త్రులు పరిశీలమని వారు నైనా తండ్రి నా ప్రవ్వ, నైనా యేసయ్య నా ప్రవ్వ అత్యధికమైన గర్వము చేత ప్రవ్వ, నైనా అయ్యా నా తన ఏమీ తెలియని వారి మీద నా ప్రవ్వ, ఒకవేళ నా తండ్రి నా ప్రవ్వ ఇటు వీటిగా నా ప్రవ్వ, నైనా యేసయ్య నా ప్రవ్వ ఆధిపత్యం చేయడానికి నా ప్రవ్వ వారు ముందున్నప్పుడు ప్రవ్వ నువ్వెంతగా దుఃఖించావో తండ్రి నా ప్రవ్వ, నువ్వెంతగా బాధపడ్డావో తండ్రి ఈ దినాలలో తండ్రి నా ప్రవ్వ, ఉన్నవారిపై నా తండ్రి మేము జ్ఞానము కలిగి తండ్రి నా ప్రవ్వ, నైనా
నాయన. ఇదిగో తండ్రి, మేము చేసిన ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు అవగాహన తెలుసుకుని ప్రవ్వా నాయన, ఈ దినాలలో ఎవరైనా ఉంటే తండ్రి నా ప్రవ్వా నాయన, ఇదిగో నా తండ్రి మేము మాట్లాడడానికి అయ్యా నా ప్రవ్వా నైనేసయ్య, నీ నామము పేరట నా తండ్రి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి అయ్యా. ఇదిగో తండ్రి నా ప్రవ్వా, అట్టి స్థితి అయ్యా, కుళ్ళిన ఎముకల వంటి స్థితి ఒకవేళ మాలో కూడా ఏదైనా ఉంటే ప్రవ్వా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నా ప్రవ్వా నైనేసయ్య. నాయన మిమ్మల్ని ప్రవ్వా నైనేసయ్య నా ప్రవ్వా, మేము నమ్ముకొని ప్రవ్వా నాయన, అనుదినము నా ప్రవ్వా నీ భక్తిలో కొనసాగడానికి మీ కృప అనుగ్రహించండి నాయనా. ఇదిగో తండ్రి మా బ్రదర్స్ నాయన ఎంత చక్కగా మాట్లాడారు ప్రవ్వా, ఇంక నువ్వు ధైర్యం కలిగి మేము మాట్లాడడానికి మౌనంగా ఉండటానికి మమ్మల్ని పిలవలేదు ప్రవ్వా నాయన అయ్యా, ఇంక నువ్వు ధైర్యంగా మాట్లాడడానికి నీ నామ మహిమార్థమై ప్రవ్వా మేము ప్రవ్వా ఈ పరిచర్య ముందు కొనసాగడానికి నాయన మీ ఆత్మ సహాయమును అర్థిస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నడిపించిన ప్రభు సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, పార్టిసిపేట్ చేసిన బిడ్డలను నాయన, ఇదిగో చాట్ బడ్లు పెట్టిన ప్రతి ఒక్క బిడ్డను అయ్యా, వారిని కూడా వారికున్న ఆ శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను నా ప్రవ్వా నైనేసయ్య నైనా నా తండ్రి, నైనా తండ్రి బలపరచమని ప్రవ్వా నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని అభిషేకించి అయ్యా, ఇదిగో నిండైన మిండైన దీవెనలతో ఈ దినము నా ప్రవ్వా నైనేసయ్య నా ప్రభా మమ్మల్ని నింపమని యోగ్యత లేని నా ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమంటూ ఎస్సీ పరిశుద్ధ నామలు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. బ్రదర్ ప్రైజ్.